reaction, దాని వెలికి రక్షించుటకై ప్రభువా మా నిమిత్తమై మా నిమిత్తమై ఎలా నరమాత్రుడుగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని ప్రభువా మీరు చేసిన గొప్ప కార్యములను ముఖ్యముగా రక్షణ కార్యమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నేను ఈ నోటితో మిమ్మల్ని దూషించినాను, ఈ జీవితంతో మీకు అవమానము తీసుకుని వచ్చి ఉన్నాను ప్రభువా. మిమ్మల్ని ఎక్కడ గణపరచవలనో నేను అక్కడ గణపరచలేదు అయ్యా. నా జీవితంలో మిమ్మల్ని ఎంతో దుఃఖపరిచి బాధపరిచినన్నాను, ఎందుకు ఇంతగా ప్రేమించినారో ఎత్తయ్యా నాకు తెలియదు. ప్రభువా నన్ను వెంటాడి నన్ను రక్షించి నీ కృపలో భద్రపరిచిన నీ ప్రేమను బట్టి నేనేమని స్తుతించగలను ప్రభువా? కేవలము ప్రభువా మీరు అర్హుడవు ఘనత మహిమ ప్రభావములకు తండ్రి. మిమ్మల్ని ఘనపరచే జీవితంలో నాశనం మాత్రం దయచేయండి. మిమ్మల్ని మహిమపరచే జీవితంలో ప్రభా మేము ఎక్కడ పోగొట్టుకునేవద్దు ప్రభా. నశించిన దాన్ని రక్షించిన నా తండ్రి, ఇదో ప్రభా మీ రక్షణ తండ్రి. తండ్రి ఆ సాక్ష్యం నేను పంచుకుంటాను, నాకు కావలసిన కృపను మీరు ఇవ్వండి, వినే చెవులను ఇవ్వండి, గ్రహించే హృదయం ఇవ్వండి, మీ గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని మహిమపరిచే జీవితంలో మాకు ఇవ్వండి. ఏసై పరిశుద్ధమైన ఆమె ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమే.
దయచేసి అభ్యర్థులందరూ కాల్స్ మీట్ లో పెట్టుకోండి.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రజలందరికి నా ఉదయకాలపు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు చేసిన గొప్ప కార్యములు నేను విన్నప్పుడు నేను ఎంతగానో ఆయత్తపడ్డాను. ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ బృందం వారి యొక్క పరిచర్యలు. అయితే నేను ఒక పోస్ట్ గా ఒకసారి పరిచయం అయినప్పుడు అదే రోజు నేను ఎంతో సవాలు చేయబడ్డాను. అయితే మహేష్ సార్ గారు నాకు సాక్ష్యం పంచుకోవాలని చెప్పినప్పుడు నేను తప్పనిసరిగా ప్రభు మహిమ కొరకు కొద్ది మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి. మా స్వగ్రామము అమరచింత మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ప్రాంతం కూడా. అయితే తల్లిదండ్రులు సంఘ కాపరులుగా పనిచేస్తున్నారు. మెనోనైట్ బ్రదరన్ సంఘములో నాన్నగారు ఉన్నారు. అదే సంఘములో ఒక సీనియర్ పాస్టర్ గా మా తాతగారు ఎంఎస్ పాల్ గారు ఉన్నారు. అయితే నా యొక్క కుటుంబపు యొక్క క్రమశిక్షణ నన్ను ఎంతో అదుపులో పెట్టలేకపోయింది. తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ, ప్రార్థన, దైవవాక్యపు పఠన కొంతకాలం వరకే నన్ను ప్రభు యొక్క మార్గంలో పెట్టింది. కానీ నా సొంత వయసులో, మరి ముఖ్యంగా నా కాలేజ్ డేస్ లో నా తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో నేను లేను. మహబూబ్ నగర్ లోనే ఒకే డిగ్రీ కాలేజ్, ఆ రోజుల్లో అక్కడ చదువుకోవాలని నేను వెళ్ళాను. అయితే నా యొక్క డిగ్రీలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు జరిగింది. నేను బైపీసీతో ఆరంభించాను ఇంటర్మీడియట్. అయితే నాకు తగిన పర్సంటేజ్ రాకపోవటం కారణంగా నేను బీఏ చదవటం ఆరంభించాను. నాన్నగారు అన్నారు ఆయన ఒక సంవత్సరం అంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటాం, సైన్స్ స్టూడెంట్స్ ఆర్ట్స్ చదువుకోవటం చదువుకోగలరు అని అంటే సరే అనేసి మా బంధువులు ఒక ఆయన అక్కడ ఉన్నారు, ఆయన నాన్నగారికి ఇచ్చిన సలహాను బట్టి నేను కాదనలేదు. అయితే ట్యూలరా నేను అక్కడ చదివే రోజుల్లో ఒక రూమ్ లో మేము ఏడుగురం ఉండేవాళ్ళం స్టూడెంట్స్. నేను ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ కొంతమంది బీఎస్సీ చదువుతా ఉన్నారు, నేను అదే గుంపులో ఆర్ట్స్ లో ఉన్నాను. అయితే మా పొలిటికల్ సైన్స్ లెక్చరర్ జలగం వెంగళరావు గారని ఎంతో ధారాళంగా తన యొక్క సబ్జెక్ట్ విషయంలో చేసేవాడండి. నేను ఎప్పుడైతే ఆ ఇజమ్స్ గురించి, మార్క్సిజం, లెనినిజం, ఆ ఇజమ్స్ గురించి చదివేటప్పుడు నేను ఎంతో ప్రభావితుడయ్యాను. ఆయన లెక్చర్ నేను ఎప్పుడు తప్పుకునేవాడిని కాదు. చెప్పాలంటే పొలిటికల్ సైన్స్ నాకు పెద్దగా తెలియకపోయినా అందులో చాలా మంచి మార్క్స్ వచ్చాయి నాకు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అంటే నేను ఎంతో ఇష్టపడ్డాను. అదే రూమ్, మా రూమ్ లోనే ఒక రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మా సీనియర్స్ మమ్మల్ని ఎంతో ప్రభావితం చేశారు. దానికి కారణంగా క్రమక్రమేణా సండే చర్చ్ వెళ్ళటం అలాంటి అలవాట్లు అని మానుకున్నాను. ఆ ప్రియులతో పాటు తిరిగే వాడిని, స్నేహితులంటే నాకెంతో ప్రాణం. వారి కొరకు ఏమైనా చేయటానికి నేను ముందుండేవాడిని. అయితే మేము ఇలాగే పొలిటికల్ మీటింగ్స్ కొరకు ఊరేగింపులు చేయటం, దారుల్లో పెద్ద పెద్దగా కేకలు వేస్తా తిరగటం, ఇదిగో పారిశ్రామికులు లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ ఎంతో సప్లెస్ చేస్తూ ఉంటారు, లేబరర్స్ను చాలా బాధ పెడతా ఉంటారు. మా మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతం కడు బీద ప్రాంతం అండి. మా ప్రాంతంలో పనిచేసే లేబర్ అంటే వాళ్ళు ఎంతో కష్టపడి పని చేయటానికి కోనుకునే వాళ్ళుగా పరిగణించబడ్డారు. మా ఏరియాస్లో పెద్దగా అప్పట్లో 70s లో ఏవి ఉండేవి కాదు. ఆ యొక్క నీటి వసతులు కూడా సరిగా ఉండేవి కావు. వర్షంపైనే ఆధారపడటం, అలాగే దేవుడు కనికరిస్తేనే కొంచెం పంట పండటం, బావుల నుంచి నీరు తోడి పంటలు పండించుకోవటం అక్కడికి మామూలే ఆ ప్రాంతాల్లో. అలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో మేము యనమండుగురం అండి, 4 అక్కలు, 5వ కుమారునిగా నేను మా తల్లిదండ్రులకు పుట్టాను. అప్పుడు నేను గ్రహించుకోలేదు మా తల్లి నన్ను ఎంతగా ప్రేమించండి అనేది, ఎలాగో తన చిన్నతనం నుండే నన్ను ప్రభు కొరకు సమర్పించుకున్నది అని ఎప్పుడు నేను గ్రహించుకోలేదు. కానీ ఇలాగా నా స్నేహితులతో పాటు తిరిగేటప్పుడు ప్రతి చెడు అలవాటుకు నేను బానిసనయ్యాను. మామూలుగా సిగరెట్స్ తాగటం కానీ, ఇంకా అలాగే లిక్కర్ కానీ అలాంటివి తీసుకోవటం ఆయనకి ఎప్పుడు అలవాటు లేదు. ఇప్పుడు ఎవరు ఏ బంధువులు కూడా అలాంటి పనులు చేయలేదు. కానీ పొగ తాగటం అనేది మామూలు అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడు తాగటం, ఆ తర్వాత సినిమాలు వెళ్ళటం, రాత్రుల్లో వీధుల్లో తిరగటం, ఇంకెక్కడికి వెళ్ళినా ఈ పొలిటికల్ సంబంధించినటువంటి మాటలు, వాటితో పాటు అలాగే కాలం గడుపుతా ఉన్నాను. ఒకటి, ఆ సబ్జెక్ట్స్లో కొంచెం నేను నెగ్లెక్ట్ చేశాను. ఒకసారి మా అసెస్మెంట్స్, అప్పట్లో మాదే మొదటి సంవత్సరం ఇయర్ వైజ్ స్కీమ్ స్టార్ట్ చేయటం యూనివర్సిటీలో, అయితే ఒకసారి అసెస్మెంట్లో ఎకనామిక్స్లో నేను అపియర్ అయ్యాను, మంచి మార్క్స్ వచ్చాయి. మా లెక్చరర్ను పిలిచి ప్రత్యేకంగా అడిగాడు, ఏంటి బాబు నేను కాలేజీలో సరిగా చూడని, చక్కగా రాసావు పేపర్, కాన్సన్ట్రేట్ ఎందుకు చేయట్లేదు నువ్వు అని నన్ను గద్దించాడు. ఆయన ప్రేమను నేను ఎప్పుడు లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, ఎప్పుడు నేను ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వలేదు, కానీ ఈ సహవాసంలో తిరిగేటప్పుడు నాకే తెలియదు నేను ఏం చేస్తున్నాను అన్నది. కానీ ఒకటి, నా ఫ్రెండ్స్తో పాటు తిరిగేటప్పుడు ఆ పొలిటికల్ లెక్చర్స్ వినేటప్పుడు నేను ఎంతగానో వాటిపై నా మనస్సు నిలపటం అయింది. ఒకరోజు ఇలాగే మేము ప్రొసెషన్ చేస్తూ ఉన్నాము, టౌన్ హాల్లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ లాగా పెట్టుకున్నాం. వెళ్ళేటప్పుడు మా నాన్నగారి స్నేహితులు నన్ను చూడటం అయింది. ఆయన నన్ను చూసి పిలిచారు, బాబు ఇట్లా అన్నారు, అంకుల్ చెప్పండి అని అంటే ఏం నాయనా నువ్వు గుంపుతో పాటు తిరుగుతా ఉన్నావే, నాన్నగారు ఎంతో నమ్మకమైన సేవకుడిగా ఉన్నారు ఈ ప్రాంతాల్లో, మీ తాతగారు కూడా ఎంతో పెద్ద సేవ చేశారు కదా, నువ్వేంటి బాబు ఇలాగుంటున్నావు అని అంటే సిగ్గు లేకుండా నేను ఒక మాట అన్నానండి. అది వాళ్ళ జీవితం వాళ్ళు జీవించారనుకో, నా జీవితం నేను జీవించాలన్నా. ఎందుకన్నాను, నా తెలివి కానీ నా యొక్క వైఖరి అలాగుండింది. అయితే శ్రీగారా ఆ అలవాట్లు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోంచి పెట్టలేదు. పైగా చదువులు నాకు అంతగా కేంద్రీకృతంగా చేయలేకపోయాను. మా మేనమామ కుమారుడు ఫోటోగ్రఫీ చేసేవాడు, ఆయనతో పాటు నేను స్టూడియోస్లోనే సమయం గడపడం అయ్యేది. ఇలాగా నేను నా చదువు నెగ్లెక్ట్ చేయటం మూలంగా ఫైనల్ ఇయర్లో ఒక సబ్జెక్టులో తప్పానండి. అయితే సిగ్గు అవమానము, తల్లిదండ్రులు ఎంతగో నన్ను ప్రేమించి వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, కానీ నేను వాళ్ళను గణపరచలేదు, వాళ్ళని ఆదరించలేదు, గౌరవించలేదు అన్న సిగ్గుతో ఇంట్లోకి వచ్చి అబద్ధం చెప్పారు, నేను పాస్ అయ్యానని. ఆ ఒక్క చిన్న మాట హృదయమంతటితో నేను చెప్పిన అబద్ధం నన్ను ఇంట్లో ఉండటానికి మనస్సు నిలిపేది కాదు. దాని మూలంగా నేను 3 సంవత్సరాలు దేశదిమరిగా తిరిగానండి. తల్లి నా కొరకై కన్నీటి ప్రార్థనలతో ఏ స్నేహితుడు కలిసినా తన కన్నీటి తప్పును కొట్టుండేది కాదు. జాన్ ఏడమ్మా అని అడిగితే ఇంకా రోజున 7 వచ్చిన బాబు ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏమైంది నా కొడుకు అనేది కూడా నేను విని ఆధిక్యత నాకు లేకపోయింది బాబు అని చాలా బాధపడేది. అయితే దేవుడు తన కృపలో నన్ను ఎంతగా వెంటాడుతున్నాడు, నా తల్లి ప్రార్థన నన్ను ఎంతగా వెంటాడుతున్నదనేది నాకు తెలియదండి. అయితే మా మేనమామ గారి కుమారుడు ఆ ఫోటోగ్రఫీలో తన ఫ్రెండ్స్, ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళిద్దరు కలిసి ఫోటోగ్రఫీ చేయటం ఆరంభించారు, మొబైల్ ఫోటోగ్రఫీ. అయితే తిరునాళ్ళు జాతరాలు అని మా దగ్గర జరుగుతూ ఉంటాయి, అక్కడికి వెళ్తాం, స్టూడియోస్ వేయటం, చీప్గా 1 రూపాయికి ఒక ఫోటోలాగా అలాంటివి తీయటం, అలాంటి పనులు వాళ్ళు చేసేటప్పుడు ఆ గుంపుతో పాటు నేను కలిశాను. అయితే మా మామయ్య గారి కుమారునికి నేనుంటే ఎంతో ఆదరణగా ఉండేది, కాబట్టి క్రమక్రమేణా ఆ ఫోటోగ్రఫీ బాధ్యతలన్నీ నేను తీసుకోవటం అయింది. తనకు కొంతవరకు ఇష్టం ఉండింది, ఆ తర్వాత తను రావటం మానేశాడు. ఇంకా నేను అక్కడ పనులు నేర్చుకున్నాను కాబట్టి ఆ పనులు చేయటంలో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అంటే ప్రతి చెడు అలవాట్లకు మా స్టూడియో ఒక కేంద్రం అయిపోయింది, సిగరెట్ తాగటం మామూలు అయిపోయింది, త్రాగుడుకు, ఆ తర్వాత ఫ్రెండ్స్ వ్యభిచరించేవారు, కొన్నిసార్లు అలాంటి రేషన్లు కూడా స్టూడియోకి తీసుకురావటం జరిగేది. శ్రీలారా ఇలాగా చేస్తూ దాంట్లో కొంచెం ఏదో ఎండమౌలను వెంటాడినట్టుగా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు కాకపోయినా ఇంకొక క్యాంప్లో మేము కొంచెం లాభాలు సంపాదించుకోవచ్చు అన్న తలంపులతో డబ్బులు వారు చేయటం, అప్పులు చేయటం ఆరంభించాను. ఒకరోజు మా నాన్నగారు ఒక స్టేషన్లో నన్ను కలటానికి వచ్చి అలాగ ఆయన వస్తూ ఉన్నారు స్టూడియోలోకి, నేను డార్క్ రూమ్ నుంచి సిగరెట్ తాగుతా బయటకు వస్తా ఉన్నాను. సిగ్గు అవమానము, తండ్రితో నేను ఏం చెప్పలేకపోయాను. పక్కలో ఒక హోటల్లో తీసుకెళ్లి టీ తాగటానికి కూర్చుంటే నాన్న ఒకే మాట అన్నాడు, బాబు నీ రూమ్లోకి వెళ్ళాను, అన్ని సిగరెట్ ముక్కలు చూశాను, బీడీలు చూశాను, ఒకరోజు నువ్వు ఇంటికి రావా అని అడిగాడు. వస్తాను పాపా అని అన్నాను. ఆ తర్వాత ఒకరోజు ఆ క్యాంప్ తీసిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళటం ఏంటంటే కొన్ని డబ్బులు తీసుకురావాలని వెళ్ళాను. సరే ఇంట్లోకి వచ్చాను, తమ్ముళ్ళు సిస్టర్స్ సంతోషంగా ఉన్నారు, తమ్ముడు వచ్చాడు కదా అని. అయితే అమ్మ బాధగా ఉంది నాన్న, ఏం మాట్లాడలేదు, నేను నా మనోవ్యథలో ఉన్నాను, నా కుటుంబానికి నేను మేలు చేయట్లేదు కదా అని. భోజనం అయిన తర్వాత, నాశనం అయిన తర్వాత మా అమ్మ నన్ను అడిగారు వచ్చే మాట, ఏ నాన్న నేను నిన్ను ఎంతగానో ప్రేమించి ఇంతగా నిన్ను పెంచిన దీనికి మాకు నువ్వు చేసేది ఇదేనా? ఒక చిన్న మాట అండి. ఆమెతో నా కన్నీటితో ఒప్పుకున్నానమ్మా. ఆ సిగరెట్ ఇంకొకసారి నేను ముట్టుకోనమ్మా అన్న, ఎందుకంటే నాన్న చూశాడు కాబట్టి. నాన్న చూడండి, అలాగే ఉన్నాయి నా హృదయాలు. ఇలాగా ఒక స్థలం నుంచి ఇంకొక స్థలము, మా ప్రాంతాల నుంచి ఇంకా వేరే వేరే స్థలాలు ఆంధ్రాలో తిరిగాను. ఆ తర్వాత కర్ణాటకకి వెళ్ళాను. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా డిస్కరేజ్ చేశారు, ఒక సబ్జెక్ట్లోనే కదా తప్పావు, అప్పీరవు, అది క్లియర్ చేసుకొని ఎందుకు నీ సమయాన్ని ఇలాగ వేస్ట్ చేసుకుంటున్నావు అని. నేనేం వినిపించుకోలేదు. అయితే ఆ కర్ణాటక నుంచి ఒక మహారాష్ట్రియన్ మాతో పాటు ఇలాగా తిరిగేవాడు. జల్ ఆఫ్ డెత్ అనేది ఒక మృత్యులో ఎలా అంత దాంట్లో మోటార్ సైకిల్స్ తిప్తా ఉంటారు ఎంటర్టైన్మెంట్గా. అలాంటి వాళ్ళు జతపరచడం అయింది. నేను ఎలాంటి వాడితో సహకరిస్తున్నానన్నటువంటి గ్రహింపు కూడా నాకు లేదు. ఆ క్యాంప్ ముగించిన తర్వాత నాతో పాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అడన్నాడు అన్నాన్న, నా వెళ్ళొద్దు అన్న అక్కడికి అని. కానీ నా మనసు మాత్రం లేదు, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, నా అదుపులో నేను లేను, ఏదో సంపాదిస్తాను కానీ సంపాదన ఎలా కంట్రోల్ చేయాలనేది నాకు తెలియదు. సరే ఏదేమైనా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు, ఆ ట్రక్కు అడ్వాన్స్ ఇవ్వటానికి కొంచెం డబ్బులు ఇవ్వగలవా, అప్పట్లో లేదు నా దగ్గర. అయితే నాకు ఒక మంచి కెమెరాను తీసి నేను అది మా వేరే స్టాల్లో అప్పచెప్పాను, కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ ట్రక్కు అడ్వాన్స్ కట్టడం అయింది. ఆ తర్వాత నాకు వాళ్ళతో పాటు నేను ఇంకొక ఒక చిన్న హోటల్లో పనిచేసే హోటల్ మేనేజ్ చేసే ఒక ఆయన, అలాగే ముగ్గురం కలిసి వెళ్ళాం. దారిలో ఎక్కడికి వెళ్ళినా ఆఖరిగా ఉంది, ఏమి ఇవ్వట్లేదు, హోటల్లోకి వెళ్ళి తినాలని చెప్పట్లేదు, ఎవరంతకు వాళ్ళు తింటా ఉన్నారు, నాతో పాటు ఒక హెల్పర్ ఉన్నాడు, ఏంటి సంగతి, నాకేం అర్థం అవ్వాలా. కానీ ఈ బాత్రూంలో పనిచేసేటప్పుడు కాయిన్స్ పెట్టడం నాకు అలవాటు, ఆ కాయిన్స్ వేసున్నాను. సరే అది గుర్తుకొచ్చింది, అందులో కొన్ని కాయిన్స్ ఉన్నాయి కదా చూద్దామని తీసి ఆ కాయిన్స్ అన్ని తీసుకొని నేను నాతో పాటు పనిచేసే ఇద్దరం అలాగే ఆ కాయిన్స్ తో పాటు మేము భోజనం చేయటం, ఎక్కడికి వెళ్ళినా మా ఖర్చులో కలిసి సరిపోయేలాగా వెళ్ళాము. మహారాష్ట్రలోకి నాగ్పూర్ సిటీ వెళ్ళాం, వాళ్ళ స్వగ్రామం అది. అందులో అవన్నీ అన్లోడ్ చేయటం అయింది. కానీ ఆ ట్రక్ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. సరే ఏదేమైనా వాళ్ళు ఇంట్లో ఉంటూ కొంతకాలం ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట అడిగాను, నువ్వు నాతో పాటు వస్తే నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన కొంచెం ఇన్వెస్ట్ చేస్తాడు, అప్పుడు స్టూడియో రన్ చేయొచ్చు అంటే సరే వెళ్దాం అన్నాను. వెళ్ళాను. పోతే ఆ ఫ్రెండ్ ఒక క్రిస్టియన్, కేథలిక్ క్రిస్టియన్, ఆయన త్రాగుబోతు, ఈయన త్రాగుబోతు. సరే వాళ్ళిద్దరు అలాగ మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు నాకు పెద్దగా తెలియకపోయినా సరే ఆయన ఏదో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పడంతో చూశాను. దాని నుంచి ఏ అవుట్కమ్ లేదండి. ఏం చేసేది, నాతో పాటు హెల్పర్ ఉన్నాడు, నేనున్నాను, మాకు పెళ్లి పెట్టడం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఇంకప్పుడు నన్ను ఆ గుంపులో నుంచి తీసేయాలి. సరే ఒక స్థలంలో మేము ఆరంభించుకున్నాను, నాకు ఒక మంచి కెమెరా లేకపోవటం వల్ల రిజల్ట్ సరిగా లేకపోతే దానికి నేను చాలా బాధపడ్డాను. సరే ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం అది, నేను ఒక దగ్గర ఉన్నాను, నా భోజన వసతులు కూడా నేను చూసుకోలేని స్థితిలో ఉన్నాను. ఒక ఫ్రెండ్ నన్ను పెద్దగా పరిచయం లేకపోయినా తన ఇంట్లో ఒక ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో కూర్చొని నేను భోజనం చేస్తా ఉన్నాను. నాతో పాటు నా సహాయకుడు అక్కడే ఒక హోటల్లో పనిచేస్తా తను సమయం గడుపుకుంటున్నాడు. అలాగే ఒకసారి కేథలిక్ సెయింట్ మేరీస్ కేథడ్రల్ దగ్గర ఒక బైబిల్ కొన్నాను నేను. ఒకరోజు ఈడుస్తూ ఆ డార్క్ రూమ్ లో కూర్చొని ఏంటి నా పరిస్థితి అని నన్ను నేను అవగాహన చేసుకోవటానికి బాధలో ఉంటే దీని వాక్యం చదువుకుందామని తెలిస్తే హిబ్రీలకు రాసిన పత్రిక 13:5 ఒక చిన్న మాట ఉంది. మొదటి మాట నేను పెద్దగా గ్రహించకపోయినా దాని తర్వాత మాటలో ఏమనుందని అంటే నేను విడువను ఎడబాయను, నీకు నేను అండగా ఉంటాను, భయపడుతును. దీని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. అప్పట్లో నేను ఎంతో వాక్యం విన్నాను, ఎన్నో స్థలాలకు పాటుపాడుతా దేవుని మహిమపరచడానికి ఎంతో గుంపులో ఉన్నాను, కానీ ఇప్పుడు దేవుని వాక్యాన్ని నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోలేదు. కానీ ఈ వాక్యం నాతో చాలా స్పష్టంగా మాట్లాడినట్టుగా నేను చూశాను. అయితే నన్ను నేను ప్రశ్నించుకున్నాను, దేవుడు నన్ను విడవను ఎడబాయనని చెబుతా ఉన్నాడే, మరి నేను ఆయన హత్తుకోవటానికి సిద్ధంగా ఉన్నానా? ఆ ప్రశ్నకు జవాబుగా నేను ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నేను దేవుణ్ణి హత్తుకోవటానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నేను పాపంలో జీవించాలని ఇంకా ఆశిస్తా ఉన్నాను. అలాగా నేను నన్ను నేను జవాబు చెప్పుకున్నాను. అక్క కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక కొంచెం నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఎంతవరకు యవనస్తుడిగా ఉండగలను? అప్పట్లో నేను 21-22 సంవత్సరాల వయసు అయ్యింటదేమో. ఆ మరుక్షణమే నేను అన్నాను, తండ్రి నీ చేతులకు నేను అప్పగించుకుంటాను, నీ చిత్తాన్ని చేయటానికి నేను బద్ధుడని పోతాను అని నన్ను నేను, నువ్వు నాకు అండగా ఉంటే చాలు యేసయ్యా అని మొరపెట్టుకున్నాను. ఆ కొద్ది రోజుల్లోనే ఒక ముగ్గురం పార్ట్నర్స్ కలిసి స్టూడియో స్టార్ట్ చేసుకున్నాం. అది కాంతి సీతాబాబు ఉత్సవాలు జరుపుకుంటారు, అక్కడ దాని ఎగ్జిబిషన్స్లలో మేము స్టాల్స్ తీసుకొని స్టార్ట్ చేసి ఒకే క్యాంప్లో నేను ఎంతగానో చక్కగా సంపాదించుకున్నాం. తర్వాత ముగ్గురం పార్ట్నర్స్ ఉన్న దాన్ని విడిపించుకొని ఇద్దరం పార్ట్నర్స్గా వెళ్ళాము. ఆ తర్వాత కొంతకాలం ఇలాగే పనులు చేసేటప్పుడు ఆ పార్ట్నర్తో పాటు వదులుకొని దేవుడే కృపనిచ్చాడు, నేను సొంతగా ఆరంభించుకోవటానికి సహాయపడ్డాడు. ఈ కొద్ది అనుభవం నన్ను దేవునిలో దేవుని వాక్యంలో సన్నిహితునిగా చేసింది. ఉదయకాలం స్నానం చేసుకోగానే వాక్యం చదువుకోవటం, ప్రార్థించుకోవటం, రాత్రి పనులైన తర్వాత ప్రార్థించుకోవటం అది అలవాటుగా ఉండింది. కానీ దానిలో ఉన్నటువంటి శ్రేష్టత నాకు అంతగా తెలియదు. ఇలాగా నా బ్రతుకులో నేను ఉండేటప్పుడు ఇంటికి వెళ్ళలేదు, కొన్నిసార్లు ఎగ్జామ్ ఫీజు కట్టినా ఎగ్జామ్ రాయలేదు. ఇలాగ నేను నాగ్పూర్ నుంచి మహారాష్ట్రలో కొన్ని క్యాంప్స్ చేస్తా ఉన్నాను. ఒకరోజు నేను నాగ్పూర్లో మెటీరియల్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక సహోదరుడు కలవటం అయింది. ఓ 2-సీటర్ ఉన్నటువంటి ఆ ఏరియాలో కూర్చున్నాను బస్సులో. ఆ సహోదరుడు వచ్చి నన్ను అడిగాడు, ఇలాగ పెద్దలు ఉన్నారు, వాళ్ళ కొరకు నువ్వు సీటు ఇవ్వగలవా అంటే సరే తీసుకోండి అని చెప్పాను. చెప్పి అక్కడ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాను. తర్వాత నేను ఆ సహోదరుడు ఒక ప్రక్కలో కూర్చున్నాం. ఆయన నాతో మాట్లాడుతూ తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. గ్యారిసన్ ఇంజనీర్స్ లో తను మిలిటరీలో ఇంజనీర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఒక మాట అన్నాడు, నేను హిందువుల కుటుంబంలో నుంచి వచ్చాను, యేసు ప్రభు నమ్ముకున్నాను. ఎన్నో మాటలు చెప్పినా నాకంతగా అవి వినాలన్నటువంటి మనసు కూడా లేదు. కానీ ఒకటి మాత్రం నా హృదయాన్ని తాకింది, అన్నిటిగా యేసయ్య గురించి సాక్ష్యం చెబుతున్నాడే. మరి నీ జీవితంలో అలాంటి సాక్ష్యం ఏదైనా ఉన్నదా అన్నటువంటి సవాలు నన్ను ఎదిరించింది. సిగ్గుతో నేను ఏమి చెప్పలేకపోయాను, నిజమే నాలో లేదని. అయితే నేను నా స్టేషన్ లో దిగి వెళ్లే ముందు కాదు, వాళ్లే దిగి వెళ్తా ఉన్నారు, అప్పుడు ఒక మాట అన్నాడు. ఇక్కడ జవహర్ నగర్ ఏరియాలో, అది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏరియా, అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి 3 రోజులు, నువ్వు రాగలిగితే రా అని ఒక నాకు అడ్రస్ ఇచ్చాడు. సరే నేను వెళ్ళాను, నా స్టేషన్లో ఉన్నాను. సండే నేను ఉపవాసం ఉండేవాడు, ఏమాత్రం కనీసం నీళ్లు కూడా తాగేవాడిని కాదు. ఆ సండే అంతా ఉపవాసం ఉండటం. ఆ రోజు నేను మెటీరియల్స్ కొందాం అనేసి నాగ్పూర్ వచ్చాను. తిరిగి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అది, నేను సరే ఈ సహోదరుడు చెప్పాడు కదా వీళ్ళ దగ్గరికి వెళ్దామనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్తే అక్కడ 2 కుటుంబాలే, ఒక ఆయన సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, ఇంకొక ఆయన, ఇద్దరు తమిళియన్సే, ఇంకొక ఆయన వచ్చేసి ఒక హిందూ పూజారి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళు తమ సాక్ష్యాలు చెప్పుకున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళని ఎంతో ఫోర్స్ చేసి కనీసం ఏదైనా నువ్వు తీసుకోవాలి నువ్వు అని, కొంచెం లేట్ ఆఫ్టర్నూన్ అది. సరే ఇంకా వాళ్ళని కాదని లేక ఒక 2 రోజులు తిన్నాను, వెయిట్ చేశాను అక్కడే హాల్లో. ఈవినింగ్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఆ మీటింగ్కు ప్రసంగికుడు గారు డాక్టర్ జయసింగ్ గారు, చాలా ఫేమస్ సర్జన్ ఆయన, ఆయన సతీమణి గారు ఉన్నారు. అమ్మగారు సాక్ష్యం చెప్పుకున్నారు, అయ్యగారు వాక్యం చెప్పారు. మనిషిని హృదయాన్ని గురించి అదంతా నాకు అలవాటే. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక క్వైర్ లేదు వాళ్ళ దగ్గర, ఒక మేనేజ్మెంట్ కమిటీ లేదు, యారూ లేరు, ఏంటి ఇలాగ వీళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటున్నారని ఆశ్చర్యపడ్డా. సరే ఆ మీటింగ్ అయిన తర్వాత అయ్యగారు నన్ను కలిసి ఒక చిన్న మాట అన్నారు. తమ్ముడా, ఎంతో ప్రేమతో, చాలా పెద్ద ఆయన, తమ్ముడా నువ్వు యేసుప్రభుని తెలుసుకోవాలి అని. ప్రార్థన చేసిన తర్వాత నేను అనుకున్నాను, ఏంటి యేసుప్రభు నాకు తెలుసా? నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు శ్రీలారా యేసుప్రభుని గురించి నాకు తెలుసు కానీ యేసుప్రభు నాకు తెలియదు అని నిన్ను నేను చెప్పుకున్నాను. సరే వాళ్ళు ఉండమన్నారు, వాళ్ళతో పాటు నేను ఉండనన్నాను. ఆ రాత్రి వెళ్ళి ఒక బస్ స్టాండ్లోని కనిపెట్టుకున్నాను. అప్పటికి లేట్ అయింది, బండారా బస్ స్టాండ్లో ఉన్నాను. కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఆ తలంపు నన్ను బాగా బాధిస్తూ ఉంది, ఏం చేయాలి తెలియదు. సరే ఏమైనా తెల్లారి బస్ తీసుకొని ఆ స్టేషన్ వెళ్ళాను. 2 విషయాలు నాకు జరిగాయి, వ్యక్తిగత ప్రార్థన, దేవుని వాక్యంలో కొంచెం సమయం ఇస్తా ఉన్నాను. 2వ విషయము, ఆ 2 కుటుంబాలను కలుసుకోవటానికి నేను ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా, 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ప్రతి ఆదివారం రావటం ఆరంభించాను. ఒకరోజు పెద్దగా పాటలు పాడేవారు కాదు చిన్నపిల్లలు వాళ్లకు, కానీ ఎంతో ప్రేమతో వాళ్ళు సహకరంగా ఒక సహవాసంగా కలుసుకునేవాళ్ళు. సరే కానీ ఆ మధ్యలో ఒకరోజు ఎంతో బాధతో, నా పాపపు స్థితిని ఎరిగిన వాడనుగా, ఒక చిన్న ప్రార్థన ఆ గుంపులో నేను చేశాను. ప్రభా నేను ఒక పాపిని, నన్ను రక్షిస్తే ప్రభా మీరు నన్ను రక్షించండి అని మాత్రం అడిగాను. ఆ తర్వాత ఒకరోజు ఆ రాజు అనే బ్రదర్, ఇలాగ మేము మెడ్రాస్ వెళ్తా ఉన్నాము, యూత్ క్యాంప్ ఉంది, నువ్వు రాగలవా అని. సరే వస్తానండి అన్నాను, మెడ్రాస్ తిరిగి వద్దామని తలపుతో వెళ్ళాను. దారిలో విస్తారం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాను, ఆయన గద్దించాడు, ఏంటి మనకు అన్ని ఉన్నాయి కదా ఎందుకు నువ్వు అలా వేస్ట్ చేస్తున్నావు అని. సరే వెళ్ళాను, ఆ యవనుల కూటంలో కూర్చున్నాను, వాక్యం వింటా ఉన్నాను, సాక్ష్యాలు వింటా ఉన్నాను. దేవుడు మాట్లాడే దేవుడు అనే మాట మొదటిసారిగా వింటున్నాను. సాక్ష్యం యవనస్తులు ఎలాగ విచ్చలవిడి ప్రవర్తనతో జీవించిన కాలేజ్ కుర్ర వాళ్ళు, దేవుడు ఎలాగ వాళ్ళను రక్షించుకున్నాడు, దేవుడు వాళ్ళ జీవితాన్ని ఎలాగ పరిశుద్ధపరిచినాడు, వాళ్ళకి దేవుడు ఎలాగ సాక్ష్యంగా వాళ్ళని వాడుకుంటున్నాడు, అవి ఎంతో సవాలుకరంగా ఉన్నాయి. అందరూ అక్కడ నిలుచుని ఉంటే స్టేజ్ పైన ఏంటా అనేది నాకు తెలియకుండా నేను నిలుచున్నా. జాషువా డానియల్ గారు అందరిని కలుస్తా ఉన్నారు. నా బ్యాచ్ వచ్చేసి మహారాష్ట్ర బ్యాచ్ కాబట్టి నన్ను అడిగాడు, మీకు ఇంగ్లీష్ అర్థం అవుతుందా అని. అంటే నేను తెలుగు అండి, మహారాష్ట్ర ఉన్నానంటే ఇంకా తెలుగులో ఆయన మాట్లాడాడు. ఒక మాట, తమడా నువ్వు వ్యభిచారంలో ఉన్నావు, నిజమే ప్రియులారా, నా తలంపులన్నీ భయంకరమైన పాపపు తలంపులు, ఏ స్త్రీని నేను పరిశుద్ధంగా చూసేవాడిని కాదు, ఒప్పుకున్నాను నా చెడు తలంపులని, అయినా ఈ స్త్రీతో నేను పాపం చేయలేదన్నటువంటి గ్రహింపుతో ఉన్నా గాని, రెండవదన్నా నువ్వు అదృష్ట నమ్మకం జీవిస్తున్నావు తమ్ముడా, నిజమేనండి, నేను ఒకరోజు పుట్టాను, ఒకరోజు నేను చస్తాను, నాది ఏదైతే నేను అదే జీవించాల్సిందే అనే తలంపులతో ఉండేవాడు. నా కొరకై ప్రార్థించాడు దైవజనుడు. తర్వాత వెళ్ళి గుంపు ప్రార్థనలో ఉన్నాను, తర్వాత ఒంటరి ప్రార్థనకు వెళ్ళాను. ప్రార్థించేటప్పుడు ఆశ్చర్య రీతిగా ఒక వాక్యం చదువుకోవాలని నాకు ప్రేరేపణ వచ్చింది. ఏంటి, నేనెప్పుడు వాక్యాన్ని అలా చదవలేదండి, ఎప్పుడు చదువుకున్నా వరుసగా ఆది కాండం నుంచి ప్రకటన వరకు అలా చదువుకునేవాడిని. లూకా 13:5. సరే, లూకా 13:5 ఏంటా చదివితే, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశించిపోదురని యేసుప్రభు చెప్పిన మాటలు యూదులతో అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ మాట నేను ఎలా చదువుకున్నానంటే, నేను మారు మనసు పొందకపోతే నేను నశిస్తాను. అప్పటికి ఒక మంచి క్రైస్తవుడిగా ఉండవలనటువంటి ఆశలు ఉండి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే ఆశ ఉండేది, కానీ మారు మనసు విషయం నాకు తెలియదు. సరే, అదొక ఎదుర్పాటు నాకు. అలాగే ఒక బైబిల్ స్టడీ గుంపులో బ్రదర్ జీబి సాలమన్ గారు తీసుకునేవాళ్ళు. ఆయన పంచి కట్టుకొని తెల్ల వస్త్రాలు చూస్తే ఏదో పంపులు అనుకునేవాడిని. సరే, తెలుగు గుంపు కాబట్టి ఆయన ముందే కూర్చున్నాను. ఆయన చెప్పే రెఫరెన్స్ త్వర త్వరగా చదివేవాడిని. ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, తమడా నువ్వు నన్ను కలుస్తావా భోజనం అయిన తర్వాత? సరే అని అయింది. లంచ్ అయిపోయింది, త్వర త్వరగా చాలా ఫాస్ట్గా ఉంటాయని అయింది. ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. నా దగ్గర కూర్చొని నా విషయాలన్నీ చెప్పుకున్నా. సహోదరుడు ఎంతో సహనంతో విన్నాడు, నా కొరకే ప్రార్థించాడు. ఆయన ఎప్పుడు నాకు ఒక చిన్న పోస్ట్ కార్డ్ పంపేవాడు. ఇలాగ ప్రియులారా, దేవుని బిడ్డలతో కలుసుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఒక ఆశ్చర్యకరంగా దేవుడు కార్యం చేశాడు. నేను వెళ్ళేటప్పుడు నాది ఒక బ్యాగ్, కెమెరా సంబంధించిన బ్యాగ్ అక్కడ మర్చిపోయాం దారిలో. అది నుంగంబాకం హైరోడ్. అది స్టేషన్ వెళ్ళాము. ఆ స్టేషన్లో గుర్తుకొచ్చింది నా బ్యాగ్ లేదు అని. అప్పుడు నేను అనుకున్నాను అక్కడే ఉండిపోయి ఉంటుందని. ఎవరితో చెప్పలేదు, ఉన్న పాటున నాకు భాష రాదు. ఆటో తీసుకుని వచ్చాను, చూస్తే ఏమీ లేదు. ఆ రంజిత్ హోటల్ ముందు చూశాను, అక్కడ లేదు. సరే, ఆ దగ్గరలోనే సహవాసం కాబట్టి సహవాసానికి వచ్చాను. ఆ బుక్ స్టాల్లో ఉండి కూర్చొని మాట్లాడుతా ఉన్నాను, అయ్యా ఇలాగ నా బ్యాగ్ మిస్ అయింది. అప్పట్లో ఎవరో ఆ బ్యాగ్ అలాగ చూస్తూ ఒక ట్యాక్సీ డ్రైవర్ చెబుతా ఉన్నాడు. ఆయన 10 రూపాయలు అడిగాడు. అంటే కాదండి, ఇక్కడే నేను ఉంచాను, అదే ఇది మాట్లాడతా. 5 రూపాయలు మాత్రమే అదే బ్యాగ్లో నుంచి తీసిచ్చాను. అక్కడ ఉన్నటువంటి బ్రదర్ డేవిడ్ రేనాడ్ గద్దించాడు, ఏంటి తమ్ముడా ఏం మాట్లాడుతున్నాను అని. సరే, ఏదైనా మొండి మాటలు మానుకోలేదు. సరే, ఆ బ్యాగ్ తీసుకొని ఇంకా తిరిగి మళ్ళీ ఆటోలో నేను స్టేషన్కి వస్తే అప్పటికి ట్రైన్ మూవ్ అయిపోయింది. సరే, ఇంకా తప్పదు, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉంటే ఇంకా దానికి వచ్చేసాను. వీళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఏంటి మొదటిసారి వచ్చాడు అబ్బాయి, ఎలాగుంటాడా ఏంటా. సరే, అలాగని మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాను. కాంతి సహంతో కలిసి మాట్లాడి తర్వాత ఒంటరిగా నా క్యాంప్కి వెళ్ళాను. ఒక పట్టుదల అండి, యేసు ప్రభు మాట్లాడే దేవుడు, ఆయన మాట నేను వినాలి. ఆ ఒక్క పట్టుదలతో రాత్రులు నా పని ముగించుకొని ఒంటరి ప్రాంతంలో నేను కనిపెట్టుకునేవాడిని. అది ఎంత రాత్రి అయినా దాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన నాతో మాట్లాడాలి. అక్కటే మాట ఇలాగ ప్రియులారా 10-12 రోజులు నేను చేస్తుంటాను. నా ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొనుచున్నాను. నా అక్రమ జీవితాన్ని, నా దౌర్జన్యం, నా పోట్లాడే స్వభావము, నా తల్లిని ఎంతగా బాధపరిచా, నా జీవితం అంతా ప్రభు సన్నిధిలో కృమరించుకుంటా ఉన్నాను. ఒకరోజు మధ్యరాత్రి అకస్మాత్తుగా నాకు తెలియదు, అలాగే ప్రార్థనలో ఉన్నాను, ఏడుస్తా ఉన్నాను. ఎవరైతే అదొక అడవి అండి, ఆ ఫారెస్ట్ లో నా స్వరం భయంకరంగా ఉండేమో తెలియదు. ఎవరైతే వేట కొరకని తిరిగే వాళ్ళు వచ్చారు, స్వరం వింటున్నాను. ఏంటి, ఏమైంది నీకని వాళ్ళు ఆ మరాఠీలో చెప్పటం. అయితే నేనన్నాను మే దువాకర్ రావు అని మాత్రం అన్నాను, ఎందుకంటే అలాగే నీలింగ్ పొజిషన్ లో ఉండి చేతులకి మొర పెట్టుకుంటా ఉన్నాను. భయపడ్డాను ఏంటి రాత్రులు అని, కానీ భయం ఏమీ లేదు. దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థనలో కొనసాగుతా ఉన్నాను. ఆశ్చర్యకరంగా ప్రభువే, ఒక మనిషి తెల్లటి వస్త్రాలు ధరించుకొని అక్కడ ఉన్నాడు. ఆయన ఎంత పెద్ద మనిషి అంటే ఆకాశాన్ని అంటుకుంటున్నాడు. నా ప్రక్కలో ఇంకొక ఆయన తెల్ల వస్త్రాలు ధరించుకొని చెబుతా ఉన్నాడు, ఇదిగో నీ చెడు నడతను బట్టి యేసయ్య పాదాలకు మేకులు కొట్టబడ్డాయి, ఇదిగో నువ్వు చేసిన దుష్కార్యములను బట్టి యేసయ్య హస్తాల్లో మేకులు కొట్టబడ్డాయి, ఇదిగో నీ చెడు తలంపుల కొరకని యేసయ్య తలపైన అని చెబుతా ఉన్నాడు. ఇక నేను అంతకంటే ఎక్కువగా విని ఓపిక నాలుంది. అదే సమయంలో హృదయమంతటితో ప్రభు పాదాలపైన పడి, ప్రభువా ఇంత గొప్ప ప్రేమ, అయోధ్యుడను ఎన్నికలేని వాడును దౌర్భాగ్యుడ, ప్రభువా నాకు ఏ ఆధిక్యత లేదు, ఇంతగా మీరు నన్ను ప్రేమిస్తే ప్రభువా మీ కొరకే జీవించే కృప నేను పోగొట్టుకోలేను, ప్రభువా మీకు సమర్పించుకుంటాను ప్రభువా అని అక్కడే ప్రభు పాదాలు పట్టుకొని సమర్పించుకున్నాను. ప్రియులారా అది తెల్లారి దేవుడు నాకు ఇచ్చినటువంటి నా మనశ్శాంతి. నేను ఇంత అంత అని చెప్పుకోలేను. ప్రభు నన్ను శుద్ధీకరించిన ఆ బ్రతుకును గ్రహించలేకపోతున్నాను. నేను ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవించగలనా, కానీ దేవుని బిడ్డలతో నా సహవాసం, దేవుని వాక్యంతో సహవాసం, ఇలాగ ప్రభులో నేను ఎదిగేటప్పుడు తమ్ముడు ఒక చిన్న లెటర్ రాశాడు, నా ఎగ్జామ్స్ ఉన్నాయని. నేను అనుకున్నాను వాడు ఎగ్జామ్ ఫీజు కట్టాడేమని. సరే వచ్చాను చూసి కాలేజ్కి, మరుసటి రోజు ఎగ్జామ్స్ వెళ్ళి అడిగితే మా సీనియర్ క్లర్క్ అన్నాడు, ఏంటి నువ్వు నిజంగా ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పు, యూనివర్సిటీకి వెళ్తున్నాను, నీకు ఒక హాల్ టికెట్ తెస్తా అన్నాడు. సరే వస్తానని వెళ్తే తను తెచ్చాడు హాల్ టికెట్. మరుసటి రోజు పోస్ట్పోన్ అయినాయి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యాయి. అప్పుడు నేను ఎగ్జామ్ రాయటం అయింది, దేవుడి కృపలో ఉత్తీర్ణ తెచ్చాడు. తర్వాత మా అమ్మగారు ఇక్కడే ఢిల్లీలో మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఉంటూ పొడిగించుకున్నారు తనకు హిస్టెక్టమీ ఆపరేషన్ జరగటం మూలంగా. తర్వాత నేను ఇంట్లో ఉంటూ దేవుని సన్నిధిని ఆనందించాను. ప్రభు ఎంత కృపనిచ్చాడనంటే ఆ ప్రాంతాల్లోనే దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. యవనస్తులం అందరం కలిసి చక్కని మీటింగ్స్ పెట్టుకున్నాం. ప్రతిరోజు పొలం పనులు చేసుకునేవాడిని, ఇంట్లో వంటలు చేసుకునేవాడిని, నాన్న సిస్టర్స్ బ్రదర్స్ ను చూసుకునేవాడిని. అలాగే ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు నాన్నగారు ఒక మాట అడిగారు, బాబు నువ్వు థియోలజికల్ స్టడీస్కి వెళ్ళవా అని. అంతే నేను అన్నాను, పనులు చేస్తూ నేను ప్రభు సేవలో ఉంటాను నాన్న అన్నాను. ఎందుకంటే సంఘంలో ఉన్న బాధలు చూశాను నేను. కానీ ప్రియులారా, ఇలాగ ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క కృపను నేను ఎంతగా నిర్లక్ష్యపరుచుకున్నాను, కానీ ప్రభు నన్ను వదిలిపెట్టలేదు. అంతేకాదు 10 సంవత్సరాలుగా ఒక యోనునిగా ప్రభు నన్ను కాపాడాడు. అలాగే 28 సంవత్సరాలుగా కుటుంబస్తునిగా దేవుడు నన్ను కాపాడాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కంప్యూటర్స్ చదువుకోవటం, ఆ తర్వాత ప్రభు నన్ను కృపలో సెంట్ స్టీఫెన్ హాస్పిటల్లో ఉద్యోగం ఇవ్వటం, ఇక్కడే క్వార్టర్స్, ఒక చిన్న కుటుంబము, దేవుని సంఘములో పరిచర్య చేయటకు ప్రభు 30 సంవత్సరాలుగా జాషువా డానియల్ గారితో పాటు నేను ప్రతి స్థలంలో తిరిగాను ట్రాన్స్లేటర్గా ఆయనకున్నాను. ఆ తర్వాత 2012 నుంచి ఒక అవుట్ రీచ్ మినిస్ట్రీ కొరకని స్టార్ట్ అయ్యాము ఇద్దరం కలిసి. ఒక సహోదరుడు కెనరా బ్యాంక్లో పనిచేసే మేనేజర్ గారు, కొంతకాలం అయిన తర్వాత ఆయన 3 సంవత్సరాలుగా సభలో ఆయన చనిపోవటం అయింది. కానీ సభ ఇచ్చినటువంటి పరిచర్య ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి దేవుని ఎరిగిన ప్రియులారా, ఈ పరిచర్య కొరకై ప్రార్థించండి. ఈ కొద్ది సాక్ష్యం ప్రభువే మనకు ఆశీర్వదించాలని ఇచ్చి మీకు అప్పుడు చెప్పుకోవచ్చున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. హలో,
ఉదయకాల సమయంలో విన్న ఈ మాటను బట్టి మనం సవాలకరమైన సాక్షి జీవితాన్ని మన ముందు ప్రభు ఉంచారు. ఎంత ఎన్నిక లేని జీవితాన్ని ఆయన విలువైన జీవితంగా మారుస్తారు, మన కళ్ళ ముందు ఉంచారు. సాక్ష్యాన్ని బట్టి ప్రభు స్థితిద్దాం. మన జీవితంలో ప్రభు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి ఒకవేళ రక్షించబడ్డ అనుభవం లేకపోతే ఈ రోజు దాని గురించిన ఒక అవగాహన మనకు కలగాలి. మన గతానికి మన వర్తమానానికి యేసు ప్రభువుని గురించి ఎరగటం వేరు, యేసు ప్రభువుని ఎరగటం వేరు. చాలా విషయాలు ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడారు. నిన్న మాటలన్నిటి బట్టి మనం ప్రార్థించేద్దాం, ప్రవర్తిద్దాం. అలాగే జాన్పాల్ గారి కొరకు, ఆయన పరిచయ కొరకు, ఢిల్లీలో ఆయన చేస్తున్న సేవ కొరకు, అన్నిటి కొరకు మనం ప్రార్థించేద్దాం.
మన యవ్వనా జీవితము శారీర శకులో భరచి, మన యవ్వనా జీవితము శారీర శకులో భరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేక ఇంటిమిగా, చెడు మాటలను పలుకుచు శాంతి లేక ఇంటిమిగా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశత్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడేదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడేదము ఘనత మహిమా స్తుతులను.
అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, కాల్స్ మ్యూట్ లో పెట్టుకోండి. విన్న మాటలన్నింటిని బట్టి ఒకరు ప్రార్థన చేయండి. సమయం తీసుకోండి, వేరే పెట్టి పెట్టగల సమయం తీసుకోండి. సరైన సమయం తీసుకుని ప్రభువును ఆరాధించండి. చిన్న మాటలు
ప్రేమ మీదా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పర్లోకండి, జీవము గల మా తండ్రి, జీవాధిపతి వందనాలు చెప్పిన చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నాయన, కుటుంబానికి నా ప్రభు సున్నోతన దినాన్ని బట్టి నా ప్రభు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు తండ్రి. ఇదిగో నా ప్రభు అయా మీరు ఇచ్చినటువంటి నా ప్రభు అయా ప్రణాళికను బట్టి నా ప్రభు ఈ దినం నా ప్రభు నీ ప్రియ దాసు రక్షణ సాక్షి నా ప్రభు అయా తండ్రి మేము వినటానికి నా ప్రభు మేము పురుకొల్పటానికి నా ప్రభు ఆయా మమ్మల్ని పురపరచడానికి నా ప్రభు ఈ దినం నా ప్రభు నీ ప్రియ దాసుని నీ ప్రియ బిడ్డ ప్రభు మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభు నాయన మేము ప్రణాళికను చెప్పున్న ప్రభు నాయన అయా తండ్రి నిలబెట్టుకున్న విధానానికై స్థితిస్తున్నాను తండ్రి అయా నిజమైన ప్రభు అయా మీరు నా ప్రభు ఎన్నికలు ఉంచినటువంటి బిడ్డలు నా ప్రభు నాయన తట్టిపోయినను తండ్రి నాయన తిరిగి నాయన తన ఇంటికి నాయన నువ్వు చేర్చే దేవుడు ప్రభు అయా తండ్రి నాయన అంటే గొప్ప రక్షణ సాక్షాన్ని నా ప్రభు నాయన అయా మీరు వినిపించారు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా తండ్రి ఎస్ఎఫ్జి కుటుంబం ద్వారా నా ప్రభు ప్రతి దినము నాయన మమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయంగా నా ప్రభు ముందుకు ప్రభు దేవా ఇదిగో నా ప్రభు నాయన అయా తండ్రి మరి సౌలు గారిని పౌలు గారుగా మార్చిన ప్రభు ఒక సాధనముగా వాడుకున్నట్లుగా తండ్రి నాయన నీ ప్రియబిడ్డనే నా ప్రభు నాయన అయా తండ్రి నాయన ఎన్నో నా ప్రభు ఆత్మ రక్షించట కొరకే నా ప్రభు నాయన తండ్రి సేవ చేయటకై నా ప్రభు నీ సన్నిధిలో పిలుచుకున్న ప్రభు నాయన అయా తండ్రి నాయన నిలబెట్టారు తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి అయా ఇంకా అనేక ఆత్మల భారాన్ని ఇంకా అనేక ఆత్మలు రక్షించట కొరకే నా ప్రభు అయా ప్రియ దాసుని ఇంకా బలపరిచింది తండ్రి నాయన అయా ప్రస్తుత పరిస్థితుల నుంచి నా ప్రభు నాయన బిడ్డను ప్రత్యేక పరిచయండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు అయా తన తల్లిదండ్రులను బట్టి తన సహోదరులను బట్టి నా ప్రభు అయా సహోదరులను బట్టి కూడా స్థితిస్తూ ఉన్నాను తండ్రి అయా తల్లికి ఎంతో వేదన పుట్టించిన తండ్రి నాయన తిరిగి నా ప్రభు నాయన అయా తల్లి అయా తండ్రి
నాయన
సంతోషాన్ని తల్లికి దయచేసి తండ్రి నాయన అయా తమ కుమారుని సేవ ద్వారా నా ప్రభు అయా ఎంతో నా ప్రభు సంతోషించడానికి ఆనందించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా స్థితిస్తూ ఉన్నాను తండ్రి తండ్రి అయా 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 నీ తండ్రిలో నా ప్రభు అయా మా యశ్వర్య కుటుంబాన్ని మీరు ఇంకా అయా ఇంకా బలపరచండి స్థిరపరచండి ఇంకా నాయన నీ ఆత్మీయతలో నాయన ముందుకు నడిపించిన ఆయన అయా తండ్రి ప్రస్తుత ఎన్ని పరిస్థితులు శోధన కాలం ఉగ్రత తీవ్రత ఎంత ఉన్నానో తండ్రి నాయన మమ్మల్ని ఇంకా బలపరుస్తూ తండ్రి ధైర్యం ఇస్తున్న ప్రభు మమ్మల్ని నా ప్రభు నాయన అయా తండ్రి అనేక మరి దేశాల కొరకు నా ప్రభు రాష్ట్రాల కొరకు నాయన మా బిడ్డల కొరకు రక్షణ లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థించడానికి నాయన మమ్మల్ని ఇంకా బలపరిచిన ప్రభు అయా ఏమాత్రం బలహీన పరచకుండా నా ప్రభు నీ సన్నిధిలో నా ప్రభు మమ్మల్ని స్థిరులుగా చేస్తారని అయా చేయబోతున్నందుకు కూడా స్తుతులు చెల్లిస్తూ మా కొరకు తిరిగి రానయ్యన్నటువంటి నజరేయుడని యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా తండ్రి ఆమేన్.